ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశలాకయాం చచ్చురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం చర్చించాలనుకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే గురుతత్వం అన్నమాట. బేసిక్గా ఈ టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తాము అన్నదానికి ఒక కారణం ఒకటి ఉందన్నమాట. అదేంటి అంటే శ్రీల ప్రభుపాదులు వారు రేపు ఆయన ఈ యొక్క భారత భూమి నుంచి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి రేపు ఆయన బయలుదేరి వెళ్ళారన్నమాట ఇండియా నుంచి. సో ఆ శ్రీల ప్రభుపాదుల వారికి ఆయన గురువు పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి, ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే ఆ వర్డ్ అన్ఫ్లించింగ్ ఫెయిత్ అంటే అచంచలమైన, అంటే ఆ యొక్క విశ్వాసంలో ఏ రకమైనటువంటి సడలత్వం లేకుండా లేకపోతే వేవరీ లేకుండా పూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దీన్ని ఆయన ఎట్లాగా తీసుకుని వెళ్ళారు ప్రపంచవ్యాప్తంగా అనేది డిస్కస్ చేస్తే ప్రభుపాదు విల్ బి వెరీ మచ్ ప్లీజ్డ్. ఆయన ఎంతో సంతృప్తి చెందుతారు. మనకు కూడా ఆయన పట్ల ఆయన యొక్క ఆశయ సాధనలకి మనం కూడా ఎట్లా కమిటెడ్గా ఎట్లా ముందుకు వెళ్ళాలా అనేటువంటి స్ఫూర్తి వస్తుంది అని చెప్పి ఈ యొక్క టాపిక్ నేను ఇవ్వడం జరిగిందనమాట డిస్కషన్కి. సో లాస్ట్ టైం డివోటీస్ కొంతమంది, నేను ఒక పాస్ట్ టైం శ్రీల ప్రభుపాదుల వారికి గురించి చెప్పినప్పుడు కొంతమంది భాగవతంలో ఉన్నారు, ఈరోజు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని నేను డిస్కస్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నానమాట. వేదాలు ఉపనిషత్తులు అన్నిట్లో కూడా ఆధ్యాత్మిక చింతన అంటే వేదాలు కూడా చెప్తాయి సగురుం ఏవాభిగశ్యత్, సద్గురువుకి మనం శరణాగతి పొందాలా అని చెప్పి. తర్వాత శరణాగతి అనేటువంటిది ఏ రకంగా అంటే బై ఫిజికల్గా సరెండర్ అయినట్టు చూపించడమా లేకపోతే మెంటల్గా, ఏదైనా స్పిరిచువల్ ఇది మనం మాట్లాడినప్పుడు ఒకటి రెగ్యులర్గా ఒక ఇది చెప్తారనమాట. అదేంటి అంటే మనస వాచ కర్మణ, ఈ మూడు రకాలుగా కూడా మనం మన యొక్క సరెండర్ని చూపించుకోవాలన్నమాట. మనసులో సరెండర్ అవ్వాలా, ఒకసారి ఏమవుతుంది అంటే మనం ఫిజికల్గా ఎస్ఎస్ అంటాం కానీ మైండ్లో వీ హ్యావ్ అవర్ ఓన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్. సో అది ఆ సరెండర్ అన్నటువంటిది మనస వాచ కర్మణ మూడు రకాలుగా కూడా ఉండాలన్నమాట. అప్పుడు వీ విల్ రియల్లీ గెట్ ఎంపవర్మెంట్. ఇది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారిని ప్రభుపాదుల వారు కలిసినప్పుడు ఆయన చూడంగానే, అంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయన తత్వదర్శన, ఆయన ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ సోల్. ఎందువల్ల అంటే ఒక వ్యక్తి గురుముఖ పద్మవాక్య ఆయన నోట్ల నుంచి ఏమొచ్చింది ప్రభుపాదుల వారిని చూడంగానే అన్నారనమాట, మీలాంటి ఇంగ్లీష్ స్పీకింగ్ యూత్ మీరెళ్ళి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్ళి ఈ కృష్ణతత్వాన్ని మీరు ప్రచారం చేయాలన్నారు. ఒక పవిత్రమైనటువంటి వ్యక్తి యొక్క మాటకి ఎంత శక్తి ఉందో చూడండి. ఈరోజు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు నోట్లో నుంచి ఆ మాట వచ్చింది. సో ప్రభుపాదుల వారి హార్ట్లోకి అది బ్రహ్మాస్త్రంలాగా దూరిందనమాట, ఆయన బ్రెయిన్లోకి బ్రహ్మాస్త్రంలాగా దూరిందనమాట. దాన్ని ఆయన 49 సంవత్సరాల పాటు దాని మీద మెడిటేట్ చేశారు. ఆయన దగ్గర దగ్గర 40 ఇయర్స్, మోర్ దెన్ 40 ఇయర్స్ ఆయన మెడిటేట్ చేశారు. మెడిటేట్ చేసి ఆ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారి యొక్క ఆశయాల్ని ఆయన తీసుకుని ప్రపంచమంతా కూడా స్ప్రెడ్ చేశారనమాట. ప్రపంచమంతా స్ప్రెడ్ చేశారు. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ ఒకటి నేను చదివానన్నమాట. ఒకసారి అద్వైతాచార్య నవద్వీప్లో ఒక టెంపుల్ ఒకటి ఉందన్నమాట, అద్వైతాచార్య టెంపుల్. అక్కడ చైతన్య మహాప్రభు ఈ సంకీర్తన ఉద్యమాన్ని అప్పట్లో ఎట్లా స్ప్రెడ్ చేయాలా అని చెప్పి అక్కడ మీటింగ్స్ పెట్టుకునేవాళ్ళంట. వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుని అక్కడి నుంచి డెసిషన్స్ తీసుకుని ఈ సంకీర్తన ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేవాళ్ళు అన్నమాట. సో ప్రభుపాదుల వారు ఆ మందిరానికి ఆయన వెళ్ళేవారంట. ఆ పూజారి ఆయన ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి కూర్చొని ఆయన దర్శనం అయిన తర్వాత మందిరం వెనకాల వెళ్ళి కూర్చొని సీరియస్గా 2 గంటలు ఒక్కోసారి, ఒక్కోసారి 4 గంటలు, ఒక్కోసారి 6 గంటలు ఆయన సీరియస్గా జపం చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన జపం చేసేటప్పుడు కూడా ఎట్లా ఉండేది అంటే, అది ఏదో నివేదన, ఏదో ఆఫరింగ్ అనమాట, అంటే రిక్వెస్ట్ అనమాట. భగవంతునికి డీప్గా ఆయన ఏదో రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఒక మహారాజు ఒక చిన్న బుక్ ఒకటి రాశారనమాట, 108 varieties ఆఫ్ జప అని చెప్పచ్చు. మనం మామూలుగా జప మాల తీసుకున్నప్పుడు హౌ వీఆర్ హోల్డింగ్, ఎట్లా మాలని పట్టుకొని ఉన్నాం అనే దాన్ని బట్టి, ఎట్లా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం నిజంగా దాని మీద ఎంత ధ్యానం పెట్టున్నాం అనేటువంటిది మనకు తెలుస్తుంది అనమాట. కృష్ణ నో యూజ్. అదే సీరియస్గా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రభుపాదుల వారు ఆయన కూడా చాంటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, చైల్డ్స్ క్రై ఫర్ మదర్స్ మిల్క్, చిన్న పిల్లవాడు తల్లి పాల కోసం ఏ రకంగా రోధిస్తాడు, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదనమాట. ఆ తల్లి పాలిస్తేనే వీడి ఆకలి తీరుతుంది, వీడు సర్వైవ్ అవుతాడనమాట. మనం హోలీ నేమ్ చేసినప్పుడు కూడా జస్ట్ దిస్ హోలీ నేమ్ విల్ సేవ్ మీ అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేయడం అనమాట, ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి, ఫుల్ సరెండర్ తోటి చేయడం. సో ప్రభుపాదుల వారు ఆయన ఆ మందిరం వెనకాల కూర్చొని జపం చేస్తూ ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి ఆవేదన నేను చూశాను అని చెప్పి ఆయన చెప్తారనమాట. తర్వాత ఆయన వైట్ డ్రెస్లో వచ్చేవారు, కూర్చొని జపం చేసుకునేవాళ్ళు, ఎవరితో ఏం మాట్లాడేవాళ్ళు కాదు, వెళ్ళిపోయేవారు. తర్వాత అప్పుడప్పుడు సంవత్సరానికి 2-3 సార్లు అట్లా వచ్చేవాళ్ళు. తర్వాత ఒకసారి వచ్చారనమాట. ఒకసారి వచ్చి సేమ్ పర్సనాలిటీ, అయితే డ్రెస్ మారిపోయింది, సాఫ్రాన్లో ఉన్నారు, కాషాయంలో ఉన్నారు, అదే ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్నారు, కూర్చొని చాలా సీరియస్గా ఆయన జపం చేస్తూ ఉన్నారు. తర్వాత నాకు అర్థమైంది సేమ్ పర్సన్ కానీ దుస్తులు మారిపోయాయి. తర్వాత నేను వెళ్ళి అడిగాను, మీరు ఆ జపం చేసేటప్పుడు మీలో ఏదో ఆవేదన ఉంది, మీలో ఏదో ప్రేయర్ ఉంది, మీ కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉన్నాయి, నయనం గలదశ్రుదారయావదనం గద్గద హృదయాగిర. సో అసలు మీరెవరు, ఎందుకు అంత తీవ్రంగా జపం చేస్తూ ఉన్నారు? సో అప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, నా పేరు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి, అన్వర్తీ డిసైపుల్ ఆఫ్ గ్రేట్ గురు సింహగురు. చూడండి హ్యూమిలిటీ, అన్వర్తీ డిసైపుల్ ఆఫ్ గ్రేట్ గురు సింహగురు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్. అర్హత లేనటువంటి ఒక గొప్ప సింహగురువు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు యొక్క అర్హత లేనటువంటి ఒక శిష్యుణ్ణి నేను. ఆయన నాకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు, ఈ కృష్ణతత్వాన్ని ప్రపంచమంతా ప్రచారం చేయాలా అని చెప్పి. నేను ఇన్ని సంవత్సరాలైనా చేయలేకపోయాను, ఈ రోజుటికి నాకు అవకాశం వచ్చింది. ఏదో చెప్తారు, ఒక 4-5 డేస్లోనే ఏదో చెప్తారు. నేను జలదూత అన్నటువంటి ఒక నౌకలో ప్రయాణం చేసి అమెరికాకి వెళ్తూ ఉన్నాను. మా గురువు గారి యొక్క ఆశయాలని నేను సంపూర్ణం చేయడం కోసం మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి, మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి, ఇది నా ప్రేయర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక 3-4 సంవత్సరాల తర్వాత కొంతమంది పాశ్చాత్యులు ధోతి కుర్తా పిలక ఈ వైష్ణవ తిలకాలు జపమాలలు పట్టుకుని ఈ మందిరానికి వచ్చి ప్రదక్షిణలు చేయడం, దర్శనాలు చేయడం ఇవన్నీ చూసి, అరే పాశ్చాత్యులు ఎట్లా వైష్ణవులు అయిపోయారు, ఏంటిది? వాళ్లల్లో ఒక పాశ్చాత్యుడు భగవద్ దర్శన్ మ్యాగజైన్ ఒకటి నాకు చేతిలో పెట్టారు. చేతిలో పెడితే నేను తిరగవేస్తూ ఉంటే వెనకాల భక్తి వేదాంత స్వామి వారి చిత్రపటాన్ని నేను చూశాను, ఫౌండర్ ఆచార్య. అప్పుడు నాకు ప్రభుపాదులు వారు చెప్తారనమాట, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి ఏదో ప్రేయర్ చేస్తా ఉన్నారన్నాను. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, ఇక్కడ మహాప్రభు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు సంకీర్తన ఉద్యమానికి, ఇక్కడ ప్రేయర్ చేయడం వల్ల నా ప్రేయర్స్ ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఫలిస్తాయన్న విశ్వాసంతో ఇక్కడికి వచ్చి నేను ప్రేయర్ చేస్తా ఉన్నా, ప్రేయర్ చేస్తా ఉన్నాను అని చెప్పి ప్రభుపాదులు వారు ఆయనకి చెప్తారనమాట. సో ఆయన ఆ ప్రభుపాదులు వారి చిత్రపటం చూసిన తర్వాత, ఎస్ భగవంతుడైన ప్రేయర్స్ విన్నాడు, భగవంతుడైన ప్రేయర్స్ విన్నాడు, ఈయన ఈ పాశ్చాత్యుల్ని కృష్ణ భక్తులుగా మార్చారు. కానీ ప్రభుపాదుల వారు గురువు యొక్క ఆశ్రయాలను సాధించాలని చెప్పి అంత తీవ్రతతో అక్కడికి వచ్చి ఆయన భగవంతుణ్ణి అంత రిక్వెస్ట్ చేసుకున్నది నాకు ఒకటికే తెలుసు. ఇదేదో జస్ట్ మ్యాజిక్ లాగా అయిపోయింది కాదు, గురువు యొక్క ఆశయాల్ని నెరవేర్చడం కోసం అంత వ్యక్తి తపించాడు అనేటువంటిది మీకు తెలియాలని చెప్పి నేను మాయాపూర్కి వచ్చి ఈ విషయాన్ని మీ అందరికీ చెప్తా ఉన్నాను. మాయాపూర్కి వచ్చి మీ అందరికీ నేను చెప్తూ ఉన్నాను. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి టీచింగ్స్ లో మనం గమనించినట్లయితే టీచింగ్స్ లో ప్రతి దగ్గర కూడా జీవకరుణ, ఈ వ్యక్తుల్ని ఎట్లా కాపాడాలా, ఈ వ్యక్తుల్ని ఎట్లా కాపాడాలా, ఈ వ్యక్తుల్ని మీరు భాగవతం ఈ మొదట పరిచయంలో చూసినట్లయితే కలి యొక్క అంధకారంలో ఉన్నటువంటి ఈ జనాలను ఉదయించే సూర్యుడు లాంటి భాగవతం ఉద్భవించింది. ఈ భాగవత ధర్మం ద్వారా వీళ్ళని ఎట్లా ఉద్ధరింపజేయాలా అనేటువంటి తపనతోటి నేను యొక్క రచనలను చేయడానికి సంకల్పం చేశాను. నేను ఎన్నో స్పిరిచువల్ ఇవి బుక్స్ అవి ఇవి చదివానన్నమాట. ఒకసారి ఏమైంది అంటే ఒక ఆయన ఏదో ఫేమస్ పర్సనాలిటీ, స్పిరిచువాలిటీ అంటే 24 గంటలు ఆయన పేరు చెప్తా ఉంటారు. సో ఆయనది పాఠ్యపుస్తకంలో ఉందన్నమాట. నాకు ఆ ఫోటో చూసి బాల్యోచితం అనమాట. చిన్నగా ఆ ఫోటోకు మీసాలు పెట్టి ఏదో గడ్డంలాగా అట్లా పెన్సిల్తో గీకి ఏదో చేశానమాట. నా పక్కన స్టూడెంట్ చూసేసి పోయి టీచర్కి కంప్లైంట్ ఇచ్చేశాడు, ఇంత గ్రేట్ పర్సనాలిటీకి ఇట్టంత గీసేశాడు అని. నా టీచర్ నన్ను లెఫ్ట్ అండ్ రైట్ తిట్టేసింది అనమాట, ఏంటి నీకు అసలు ఎట్ట గౌరవించాలో తెలియదు, అతను ఎటువంటి వ్యక్తి అది ఇది అని చెప్పి. నేను అప్పుడు ఏదో 7th క్లాస్ ఏదో చదువుతాను. అప్పుడు నాకు అనిపించింది ఈయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి అన్నారు కదా, అసలు ఏంటో చదువుదాం ఈయన బయోగ్రఫీ అని. ఎవరినో తెలిసిన వ్యక్తిని ఆయన ఆటోబయోగ్రఫీ ఉందన్నమాట, అది తీసుకుని నేను చదవడానికి ప్రయత్నం చేశాను అనమాట. దాంట్లో కొన్ని ఇన్స్టెన్సెస్, ఆ 7th క్లాస్లోనే కొన్ని ఇన్స్టెన్సెస్, ఆయన ఒకసారి హిమాలయాస్కి వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి హుక్క పీలుస్తూ ఉంటాడు. హుక్క పీలుస్తూ ఉంటే ఈయన కొరిగ్గలుగుతుంది, చలిగా ఉంది కదా నేను కూడా హుక్క పీలిస్తే బాగుంటుంది అని. ఈయన సన్యాసి, అప్పుడు ఆయన అడుగుతాడు అనమాట, నేను హుక్క తాగాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అంటే అతను అంటాడు, మీరు సన్యాసి, సన్యాసిగా ఉండి ఇటువంటి కోరిక కలగడం మంచిది కాదు, మీరు ఇట్లాంటివి చేయకూడదు వెళ్ళిపోవద్దు అతను చెప్తాడు ఇతనికి. ఇతను 4 అడుగులు ముందుకెళ్ళి కోరిక పుట్టినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోకపోతే అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది అని చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని తోసేసి ఆ కుక్క లాగేసుకొని టకటకని తాగేస్తాడు అనమాట. నాకు అది చదవంగానే ఏమనిపించింది అంటే ఇది ఎవడైనా చేసే పనే, ఇది ఎవడైనా చేసే పనే. ప్రపంచంలో ఎవడు ఈ పని చేయట్లేదు చెప్పండి. కోరిక కలిగితే దాన్ని తీర్చేసుకోవాలని ఎవడు చేయట్లేదు. తర్వాత నేను ప్రభుపాదుల వారి టీచింగ్స్ని చదవడం మొదలుపెట్టిన తర్వాత ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఇట్ ఈజ్ ఏ అనిమల్ కాన్షియస్నెస్ అంటాడు, జంతు ప్రవృత్తి అంటాడు స్ట్రైట్ అవే ప్రభుపాదుల వారు, ఇది జంతు ప్రవృత్తి. ఆయన 3 డిస్క్రిప్షన్స్ ఇస్తాడు, జంతు ప్రవృత్తి, మానవ ప్రవృత్తి, మహాత్మ ప్రవృత్తి. జంతు ప్రవృత్తి ఏంటి అంటే మైండ్ లో ఆలోచన కలగంగానే ఇమీడియట్ గా వాడు చేసేస్తాడు దాన్ని. ఇది జంతు ప్రవృత్తి. మానవ ప్రవృత్తి ఏంటి అంటే ఇది నేను చేయదగిందా చేయకూడదా అని ఆలోచించి ఒకవేళ చేయకూడదు అంటే రిజెక్ట్ చేస్తాడు. వీడు మానవుడు. మహాత్ముడు అంటే అసలు బ్యాడ్ థాటే రాదు వాళ్ళు, వీడు మహాత్ముడు. సో నేను సెవెంత్ క్లాస్ లోనే ఆ టీచింగ్స్ నాకు అంత ఇన్స్పైర్ కాలేదనమాట. ఇమీడియట్ గా అది చదివిన తర్వాత క్లోజ్ చేశాను. దెన్ ఐ సెడ్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ మహాత్మ. వాళ్ళు ఏదో అనుకున్నారు, నేను పెన్సిల్తో గీసేసింది బాగానే జరిగింది అనుకున్నాను లోపల. తర్వాత చిల ప్రభుపాదుల వారు ప్రతి టీచింగ్ అనమాట, దాంట్లో హార్ట్ టచింగ్ అనమాట, హార్ట్ టచింగ్. ఎందువల్ల అంటే అవి సత్యాన్ని చూసినటువంటి కళ్ళు, సత్యాన్ని విన్నటువంటి చెవులు, సత్యాన్ని మాట్లాడినటువంటి మాటలు అనమాట. సో మనందరం కూడా ఏంటి అంటే ప్రభుపాదులు వారు ఏ రకంగా వాళ్ళ గురువు గారి యొక్క దీని మీద ఆయన ఎంతో తపించి దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళారో, మన నుంచి ప్రభుపాదులు వారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఏం చేస్తే ఆయన ప్లీజ్ అవుతారు అనేటువంటిది మనం తెలుసుకుని ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్ గా ప్రభుపాదుల వారిని మనం ప్లీజ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ప్రభుపాదుల వారు ఒకటే చెప్పారు, నేను చెప్పింది సింపుల్ గా మీరు ఫాలో చేయండి. నాకు తెలిసి చరిత్రలో ప్రహ్లాదుడి తర్వాత అటువంటి అష్యూరెన్స్ ఇచ్చినటువంటి ఏకైక ఆచార్యుల వారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ఏం చెప్పారంటే, యు జస్ట్ చాంట్ హరే కృష్ణ, ఫాలో ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, అసోసియేట్ విత్ ద డివోటీస్, ఐ విల్ కమ్ అండ్ టేక్ యూ హోమ్ బ్యాక్ టు గాడ్ హెడ్ అన్నారు. నేను మిమ్మల్ని భగవద్ రాజ్యానికి తీసుకుని వెళ్తాను అన్నారు. ఎవరు అంత అష్యూరెన్స్ ఎవరు ఇచ్చిండ్రు అనమాట, అష్యూరెన్స్ ఇచ్చిండరు. సో అందువల్ల మనం ఏంటి అంటే రెగ్యులర్గా ప్రభుపాదుల వారు ఒకసారి ఆయన కూడా ఫీల్ అయ్యారనమాట, బుక్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది, చాలామంది అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. సో ప్రభుపాదుల వారు ఒకసారి డల్గా కూర్చున్నారనమాట. అప్పుడు ఒక డిసైపుల్ అన్నారు, ఈరోజు బుక్స్ కోర్స్ బాగున్నాయి కదా ప్రభుపాద్, మరి మీరు ఎందుకు డల్గా ఉన్నారు అన్నారు. అప్పుడు ప్రభుపాదులు అని అన్నారు, అన్ఫార్చునేట్లీ దీస్ యంగ్ బాయ్స్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ బుక్స్, అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ రీడింగ్ ద బుక్స్. వాళ్ళు బుక్స్ చదవట్లేదు. ఒకటేంటి అంటే మనం ఆహారం తినేటప్పుడు అన్ని విటమిన్స్కి సంబంధించినటువంటి ఆహారం మనం భుజించినప్పుడు మనలో శక్తి బాగుంటుంది. ఏ విటమిన్ తగ్గితే కళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుంది, ఐరన్ తగ్గితే బ్లడ్లో బలహీనత వస్తుంది. సో ఒక్కొక్క ఇది తగ్గితే ఒక్కొక్క ఇది. అదే రకంగా భక్తిలో ఉన్నటువంటి అంగాల్ని ఏది నెగ్లెక్ట్ చేసినా కానీ మనలో భక్తిలో బలహీనత అన్నటువంటిది ఏర్పడుతుందన్నమాట. సో అందుకని మనం శ్రీల ప్రభుపాదుల వారు ఆయన టీచింగ్స్ ఎంత వక్రంగా మనసు ఉన్నప్పటికీ కూడా ఆయన పుస్తకాలని ఒక 4-5 పేజీలు కూడా కాదు, ఒక్క పేజీ చదివితే చాలు మన పర్వర్టెడ్ అంటే పక్క ద్రోవ పట్టేటువంటి చైతన్యం అన్నటువంటిది స్ట్రైట్గా మనకు వస్తుందన్నమాట. ప్రభుపాదుల వారి ఒక్క పేజీ మనసు పెట్టి మనం చదివితే అంత శక్తి ఆ యొక్క పుస్తకాల్లో ఉందన్నమాట. నిన్న నాతోటి ఒక ఆర్కిటెక్ట్ ఒక ఆయన జర్నీ చేస్తూ ఉన్నాడనమాట. ఆయన నాతో చెప్పాడు, ఏమన్నాడు అంటే ప్రభుపాదుల వారి పుస్తకాలకు ఉన్నటువంటి శక్తి నేను ఎక్కడ ఏ గ్రంథాల్లో కూడా చూడలేదు, వాటిని చదివితే ఎవరైనా కానీ మార్పు వస్తుంది. ఆయన మళ్ళీ ఒక కమిట్మెంట్ తీసుకున్నారు, ఎవ్రీ ఇయర్ ఏదైనా కాలేజీలో స్కూల్లో మీరు ప్రోగ్రామ్ చేస్తే అట్లీస్ట్ చిన్న 1000 బుక్స్ నేను కాంట్రిబ్యూట్ చేస్తాను, ఫ్రీగా స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి. అయితే మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి ఈ పుస్తకాలు చదవమని చెప్పి వాళ్ళల్లో కొంత శాతమైనా కానీ మార్పు వస్తుంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ప్రభుపాదుల వారి పుస్తకం మీద ఉంది అని చెప్పి ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ ఆయన రాజమండ్రిలో ఆయన నాతోటి జర్నీ చేస్తూ ఆయన నాకు చెప్పారనమాట. సో ఈ రకంగా ప్రభుపాదుల వారు ఆ పుస్తకాల్లో మనకు సంపూర్ణమైనటువంటి మార్గదర్శకం ఉంది. సో ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ అవర్ రియల్ వెల్ విషర్ అనమాట, మన యొక్క శ్రేయోభిలాషి. సో మనమందరం కూడా ఆయన టీచింగ్స్ మీద ఆయన మీద అటాచ్మెంట్ డెవలప్ చేసుకోవడం అది చాలా చాలా ఇది. తర్వాత చాలామంది డివోటీస్, నేను మొన్న ఒక టెంపుల్కి వెళ్ళి జస్ట్ వాళ్ళని అడిగాను అనమాట, మీరు ఎంతమంది ప్రభుపాదుల వారు లీలామృత చదివారు అని చెప్పాను. హార్డ్లీ 2-3 పీపుల్ కూడా చేయి పైకి ఎత్తలేదనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ రోజు మనం ప్రభుపాదుల వారి యొక్క చరిత్రను చదువుతామో భాగవతం కన్నా ఎక్కువ స్ఫూర్తి వస్తుందన్నమాట. భాగవతం కన్నా, ఎందువల్లంటే లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ ఈజ్ నథింగ్ బట్ భాగవతం. ఒక జీవిత చరిత్ర, ఒక పవిత్ర భక్తుని యొక్క జీవిత చరిత్ర భాగవతానికి తక్కువేం కాదనమాట. సో మనం ఆయన యొక్క చరిత్రని మనం ఎంత తీవ్రంగా చదివి అర్థం చేసుకుంటామో అంత ప్రభుపాదుల వారి పట్ల మనకు డెడికేషన్ అన్నటువంటిది కలుగుతుందన్నమాట, సరెండర్ అనేది కలుగుతుంది. అప్పుడు మనలో ఆ స్ఫూర్తి, మనం నిజంగా ఆయన యొక్క మూమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కిందకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయలేమన్నమాట. మనం ఏదో ఒక రకంగా ముందుకు తీసుకెళ్లాలా ప్రభుపాదుల వారి మూమెంట్ని అన్నటువంటి తపన మనలో వస్తుంది శ్రీల ప్రభుపాదుల వారి మన టీచింగ్స్ని మనం ఇచ్చేసినప్పుడు అన్నమాట. తర్వాత శరణాగతి అనేటువంటి దాంట్లో కూడా అన్నమాట, ప్రభుపాదుల వారు ఆయన ఏ రకంగా చూపించారు మనకు, ఆయన ఏదైతే సక్సెస్ చూశారో ప్రతి దగ్గర కూడా. నేను జస్ట్ ఇందాక జలదూత ఆర్టికల్ భగవద్ దర్శనంలో వచ్చింది, అధ్యయనం చదువుతా ఉన్నాను. దాంట్లో మీకు గమనించారో లేదో, గ్రాటిట్యూడ్, ఆయన ఇంత పెద్ద నౌకలో నాకు వచ్చిన గది, కృష్ణుడు గురువు యొక్క కృప వల్ల నాకు ఈ మంచి ఫెసిలిటీస్ లభించాయి. సో ఎప్పుడు కూడా ఆయన క్రెడిట్ ఆయనకి తీసుకోవట్లేదు అనమాట. అది సక్సెస్ ఆఫ్ ఏ డిసైపుల్. శిష్యుల్లో సక్సెస్ ఏంటి అంటే ఆ క్రెడిట్ ఆయన ఎప్పుడు ఆయనకి తీసుకోవట్లేదు, నా గురువు కృష్ణుని యొక్క కృప వల్ల నాకు ఇంత మంచి రూమ్ దీంట్లో దొరికింది, తర్వాత ఈ వ్యక్తులందరూ కూడా నాతో మంచిగా బిహేవ్ చేస్తూ ఉన్నారు నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి. సో అందువల్ల మనం ఏంటి అంటే, అన్లెస్ అంటిల్ వీ డెవలప్ లవ్ ఫర్ ఏ ప్యూర్ డివోటీ, మన లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో సక్సెస్ అన్నటువంటిది ఏం లేదనమాట. కాంచీపూర్ణ అన్నటువంటి ఒక భక్తుడు వరదరాజస్వామి దేవాలయంలో, ఎంత ప్యూర్ పర్సన్ అంటే రామానుజాచార్య ఆయన్ని పోయి రిక్వెస్ట్ చేశాడనమాట. ఏమని అంటే, వరదరాజస్వామిని అడగండి, నేను భగవద్ధామానికి వెళ్తానా, శరీరం వదిలిపెట్టేటప్పుడు ఆయన్ని స్మరిస్తానా. కాంచీపూర్ణ పోయి వరదరాజస్వామిని అడుగుతారనమాట, రామానుజుల వారు ఇట్ట మిమ్మల్ని అడగమన్నారు, ఆయన శరీరం వదిలిపెట్టేటప్పుడు మిమ్మల్ని స్మరిస్తారా లేదా అని. అప్పుడు వరదరాజ అంటే రామానుజుల వారికి కూడా ఈయన రికమెండేషను, అంత ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఉంది. అప్పుడు వరదరాజస్వామి ఏం సమాధానం చెప్తారంటే, యు గో అండ్ టెల్ రామానుజ, రామానుజుడికి పోయి చెప్పు, ఆయన గుర్తు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా నన్ను, నేను ఆయన గుర్తు తెచ్చుకుంటానని చెప్పు అన్నా. ఆయన గుర్తు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా నేను ఆయన గుర్తు తెచ్చుకుంటానని చెప్పి చెప్పండి అన్నాడు. తర్వాత ఈ కాంచీపూర్ణ ప్రతి ఒక్క డివోటీకి ఈయన రికమెండేషన్, ఎందువల్లంటే వరదరాజస్వామి యజ్ఞకుండంలో పుట్టాడంట, అందుకని నేను ఎప్పుడు కూడా ఆయనకి విసురుతూ ఉండేవాళ్ళు అనమాట, విసురుతూ ఉండేవాళ్ళు. సో పక్కన అది ఆయన సర్వీస్ డే, రోజంతా ఓపికన్నంత వరకు విసురుతూనే ఉండడం స్వామికి. మధ్య మధ్యలో ఆయన ఏదైనా మాట్లాడుతూ ఉంటే టైం పాస్ అనమాట, వాళ్ళిద్దరు చర్చించుకోవడం, ఈ భక్తుడు ఇది అడగమన్నాడు స్వామి అని చెప్పి అడగడం అదేనమాట. ఒకరోజు సాయంత్రం వరకు సేవ చేసి ఆయన తిరిగి ఆయన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడి పేరు కూడా ఏంటి అంటే వరద. సో ఏమన్నాడు అంటే, చీకటిగా ఉంటే, హే వరద దీపం తీసుకురావయ్యా, చీకటిగా ఉంది, నేను వయసు అయిపోతుంది కదా, నడవడానికి కష్టంగా ఉంది, దీపం తీసుకురా అన్నాడు. ఆయన మనలాంటి శిష్యుడు, గురుగారి కన్నా ముందు గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఆయన నిద్రపోయాడు అనమాట. నిద్రపోయేసరికి వరదరాజస్వామి దీపం తీసుకుని వచ్చేసాడు శిష్యుడి రూపంలో. తీసుకుని వచ్చేసి గురుగారు తీసుకుని వెళ్ళి గది దగ్గరికి దింపారనమాట. అక్కడ ఆయన కోసం ప్రసాదం పెట్టింది, సగం ప్రసాదం తిన్నారు, తినే సగం వదిలేశారు. అంటే శిష్యుడు తీసుకుంటాడన, వచ్చింది ఎవరు, శిష్యుడు కాదు వరదరాజస్వామి వచ్చాడు. వరదరాజస్వామి శిష్యుడు తీసుకుంటాడని వదిలిపెట్టాడు కదా, మరి నేను తీసుకోవాలా. ఆయన ఏం చేశారు, ఈయన ఉచ్చిష్ట ఈయన ఎంగిలి పళ్ళెం తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళిపోయారు వరదరాజస్వామి. అక్కడ కూర్చొని తీరిగ్గా తిన్నారు ఆయన కాంచీపూర్ణ ఉచ్చిష్ట. ఉదయంతో తలుపులు వచ్చేసరికి కాంచీపూర్ణ ఎంగిలి పళ్ళెం గర్భగుడిలో ఉందనమాట. యాచకులందరూ ఆల్రెడీ ఈయన వచ్చి సేవ చేయడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు, ఎందువల్లంటే ఈయన సూదుడుగా పుట్టాడు అనమాట, బై బర్త్, వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. సో వెతుకుతున్నారు ఈయన ఏమైనా మిస్టేక్ చేస్తాడేమో అని చెప్పి. ఇప్పుడు బాగా దొరికింది ఈ పళ్ళెం, ఎంగిలి పళ్ళెం తెచ్చి నువ్వు గర్భగుడిలో పెడతావు, నీకు అసలు బుద్ధి ఉందా లేదా అని చెప్పి వాళ్ళు ఏదో పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి రెడీ అయిపోయారు అనమాట. అప్పుడు వరదరాజ స్వామి అన్నారు, ఆగండి, నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను, కాంచీపూర్ణ ఉచ్చిస్త నాకు దొరుకుతుందేమో అని. ఈరోజు దొరికింది, నేను స్వయంగా తెచ్చుకొని తిన్నాను, ఆయన ఏమనడానికి లేదన్న. భగవంతుడు ఏమనడానికి లేదన్న. అటువంటి గ్రేట్ పర్సనాలిటీ కాంచీపూర్ణ ఒకరోజు స్వామికి వింజామర విసురుతూ, స్వామి నేను భగవద్ రాజ్యానికి మీ వైకుంఠానికి చేరుకుంటానని అడుగుతా. అడిగితే వరదరాజస్వామి అంటారు, లేదు చేరుకో అంట. అదేంటయ్యా అంట, నాకు సర్వీస్ బాగా చేసావు కానీ నా భక్తుడికి నువ్వు ఒక్కడికి కూడా సర్వీస్ చేయలేదు, నా భక్తుడికి సేవ చేయని వాడు ఎవడు కూడా వైకుంఠానికి ప్రవేశం లేదు అంట. నా భక్తుడికి సర్వీస్ చేయని వాడు ఎవడు కూడా వైకుంఠానికి వెళ్ళేదానికి అర్హత లేదు. కాంచీపూర్ణ అప్పటికే ఆయన గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పి అందరికి తెలుసు, ఎవరు ఇందుకు సర్వీస్ తీసుకుంటారు చెప్పండి. ఆయన ఏం చేస్తారంటే మారు వేషం వేసుకొని మహాపూర్ణ ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళి ఆయన ఇంట్లో పాలేరులాగా చేరతాడు. ఒకరోజు బాగా వర్షం వస్తే గోవులను తీసుకురావడానికి ఇబ్బంది అయిపోయి లేట్ అయిపోద్ది అనమాట. ఈయనేంటి అంటే ఈయన గోవులు మేపుకొని వచ్చాడో లేదో అని చెప్పి చూద్దాము అని చెప్పి వచ్చేసరికి ఈయన బాగా తడిచిపోతారు. ఎట్లా తడిచిపోయాను కదా అని చెప్పి నైట్ ఇంకెవరు వస్తారులే అని చెప్పి ఆయన సాధువు బట్టలు తీసి అది మూట కట్టుకుని పైన పెట్టుకొని ఉంటాడు. అది తీసేసుకొని అవి పెట్టేసుకొని తిలకాలు అవి పెట్టుకుని కూర్చొని జపం చేసుకుని దీపం పెట్టుకుని మహాపూర్ణ వచ్చి చూస్తారనమాట. చూస్తే ఇదేంటి, ఇది కాంచీపూర్ణలాగా ఉన్నాడే. వచ్చి చూస్తే కాంచీపూర్ణే, ఈయన సాష్టాంగ నమస్కారం, మహానుభవ నా ఇంట్లో ఇన్ని రోజులు మీరు ఆ సేవ చేస్తూ ఉండింది, మీ దగ్గర నేను సేవ తీసుకుంటే నరకానికి వెళ్తాను. అప్పుడు ఆయన అంటాడు, ఏమయ్యా నువ్వు నరకానికి వెళ్తావో లేదు తర్వాత విషయం, భగవంతుడు భక్తుల్ని సేవ చేయకపోతే నాకు వైకుంఠ ప్రవేశం లేదన్నాడు, ఆ భాగ్యం ఇచ్చిన దానికి కృతజ్ఞుణ్ణి, మీకు మోసం చేసిన దానికి నన్ను క్షమించండి, అపరాధంగా భావించద్దు అని చెప్పి ప్రణామం చేసి వరదరాజస్వామి దగ్గరికి వెళ్తాడు. వరదరాజస్వామి వెళ్తాడు, క్వాలిఫై అయిపోయావు అనమాట, అర్హత లభించింది నీకు అంట. సో మనం శిల ప్రభుపాదుల వారి లాంటి కరుణామూర్తి అయినటువంటి ఒక గ్రేట్ ఆచార్య, ఆయన టీచింగ్స్ మీద, ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన ఆశయాల మీద మనం అటాచ్మెంట్ డెవలప్ చేసుకోకపోతే ఏ రకంగా మనం కృష్ణుణ్ణి ప్లీజ్ చేయగలం, ఏ రకంగా కృష్ణుణ్ణి ప్లీజ్ చేయగలం. సో అందువల్ల రెగ్యులర్గా ఇంకొకటి కూడా శాస్త్రాల్లో చాలా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఏంటది అంటే ఆది పురాణంలో భగవంతుడు స్వయంగా చెప్తాడు, ఇఫ్ సంబడి గ్లోరిఫైస్ మీ ఓకే ఐఎమ్ హ్యాపీ, కానీ ఇఫ్ సంబడి గ్లోరిఫైస్ మై డివోటీస్ ఐఎమ్ మోర్ హ్యాపీ దాన్ గ్లోరిఫైయింగ్ మీ. నన్ను కీర్తించేదానికన్నా నా పవిత్ర భక్తుల్ని ఎవరైనా కీర్తిస్తే నేను ఇంకా ఆనందాన్ని పొందుతాను, నేను ఇంకా ఆనందాన్ని పొందుతాను అని చెప్పి శిల ప్రభుపాదుల వారు ఆది పురాణంలో భగవంతుడు చెప్తా ఉన్నారు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ యొక్క అటాచ్మెంట్ని మనం డెవలప్ చేసుకోవాలా. తర్వాత ఇంకోటి ఏంటి అంటే డెఫినెట్గా మనం భక్తుల పట్ల ఎంత అటాచ్మెంట్ డెవలప్ చేసుకుంటామో మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ అన్నటువంటిది ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ధ్రువుడు భగవత్ సాక్షాత్కారం అయినప్పుడు భగవంతుడు అడుగుతాడనమాట, నీకేం కోరికుంటే కోరుకో అంటాడు. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని నాకు ఇవ్వమంటాడు. శుద్ధ భక్తుల సాంగత్యం దేనికి? భగవంతుడిని పొందడానికి. ఆల్రెడీ ఆయన భగవంతుడిని పొందున్నాడు, భగవంతుడు ముందే ఉన్నాడనమాట. కానీ ఈయనేం అడుగుతున్నాడంటే ప్లీజ్ బ్లెస్ మీ సో దాట్ భక్తుల యొక్క సాంగత్యం నాకు ఎలా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించండి, నన్ను అనుగ్రహించండి. సో మనలో ప్రోగ్రెస్ ఉండాలా అంటే దానికి కూడా మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను నేను. అదే కాంచీపురంలో కురేష ఉన్నాడు, ఆయన ఇంట్లో 365 గదులు ఉన్నాయంట, 365 అంటే రోజుకో గదులు పండుకోవచ్చు ఆయన సంవత్సరంలో. ఆయన ఇంటిలో ఉదయం సూర్యోదయం అప్పుడు దానాలు మొదలు పెడితే సూర్య అస్తమం అప్పుడు తలుపులేస్తారంట. అంతవరకు కంటిన్యూస్ గా దానాలు నడుస్తూనే ఉంటాయి. ఒకరోజు అన్నదానానికి ఆకులు కోసుకొచ్చే పనోడు లేడని చెప్పి ఈయన వెళ్తాడు తోటకి. అరిటాకు కోస్తే దాంట్లో నీళ్లు వస్తాయి. అవి చూసి ఈయన కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి అనమాట. అరే ఈ చెట్టు ఏడుస్తూ ఉంది, దీన్ని ఇబ్బంది పెట్టకూడదు. మనం మనుషులు నేర్పించేసి ఆనందపడతాం అనమాట. ఆయన చెట్టు ఏడుస్తూ ఉంది, దీన్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఆయన నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయి భార్యకి చెప్తాడనమాట, అండాల్ ఈ రోజటి నుంచి ఇంకా ఆకులు మనం ఉపయోగించకూడదు, ఇంట్లో ఉండే బంగారం అంతా తెచ్చేయండి. ఆ బంగారుతోటి ఆయన పళ్ళాలు తయారు చేస్తాడు, బంగారు పళ్ళాలు అన్నదానం దాంట్లో చేస్తాడనమాట. కొంతమంది తినేసి పళ్ళెం ఎత్తుకుని వెళ్ళిపోతారు. మనం ఏంటి అంటే పుష్కరాల్లో ఈ వేడివేడిగా పెడుతున్నాం కదా ప్రసాదము, చేతులు కాలుతాయి వాళ్ళకి పేపర్ ప్లేట్లు అయితే అని చెప్పి 10,000 ప్లేట్లు కొన్నాం అనమాట. ఫస్ట్ రోజు డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత 1,000 ప్లేట్లు మిస్సింగ్. 1,000 ప్లేట్లు ఈ కెరాటి వ్యాసిన్ తర్వాత మళ్ళా ఇట్లయితే మనం ఏమన్నా క్రియేషన్ ఆ 365 గదులు ఉండే ఆసామి కాదు మనం అని చెప్పి కొంచెం దలసరిగా ఉండేటి పేపర్ ప్లేట్లు మరుసటి రోజు నుంచి పెట్టామన్నమాట. సో ఆ తలుపులు వేసినప్పుడు ఆ గంటల యొక్క శబ్దము వరదరాజస్వామి గుడికి వీళ్ళ ఇంటికి 16 కిలోమీటర్స్ అనమాట. ఆ గంటల శబ్దము అక్కడ వరదరాజస్వామి గుడిలో వినిపించేదంట. అమ్మవారు ఒకరోజు అడిగిందంట, ఏమయ్యా స్వామి నైవేద్యం గంటల కన్నా గొప్పగా వినిపిస్తున్న ఈ గంటలు ఎక్కడి నుంచయ్యా అని అడిగిందంట. అడిగితే కాంచీపూర్ణ చెప్పాడంట, కురేష్ అని ఒక భక్తుడు ఉన్నాడమ్మా, ఉదయం నుంచి రాత్రి వరకు దానాలు ఇస్తూ ఉంటాడు, సాయంత్రం చీకటి పడిన తర్వాత తలుపులు వేసేస్తారు, ఆ తలుపులకున్న గంటల శబ్దం ఇది. అప్పుడు లక్ష్మీ అమ్మవారు చెప్పారంట, అట్లయితే ఆ దానపరుణ్ణి రేపు నేనొచ్చి చూస్తానని చెప్పి చెప్పు అనిందంట. ఆ దానపరుణ్ణి రేపు నేనొచ్చి చూస్తాను అని చెప్పి చెప్పననిందంట. కాంచీపూర్ణం వెళ్ళి లక్ష్మీ అమ్మవారు నిన్ను గొప్ప దానపరుడిగా గుర్తించి రేపు వచ్చి చూస్తారంట అంటే నేను కళ్ళలోంచి నీళ్లు కారుతాయి అనమాట. కళ్ళలోంచి నీళ్లు కారి ఏమంటాయంటే, ఏ ఆండాల్ ఇంత కష్టపడి ఒక దానపరుడు అన్నటువంటి గుర్తింపు అమ్మవారు గుర్తించారు, కానీ ఒక పవిత్ర భక్తుడన్న గుర్తింపు మనకు రాలేదు అంటే మనలో ఏదో లోపం ఉంది. వెళ్ళి గురువుకి శరణాగతి పొంది, ఈ దానాలు ఇవన్నీ దేనికి, గురువుకి శరణాగతి పొంది పవిత్ర భక్తులం అవుదాము. లక్ష్మీ అమ్మవారు మనం నుంచి చూస్తామంటే మనం ఇమీడియట్గా ఏంటి అంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏమేమి అడిగేయాలి ఆమెని మొత్తం లిస్ట్ అవుట్ చేసి అప్లికేషన్ ఏం పెట్టాలా అని చెప్పి ప్రిపేర్ అవుతాం. అటువంటిది ఈయన అమ్మవారిని చూడలేదు, కట్టు బట్టలతో వదిలేసి ఆయన వెళ్ళిపోతారనమాట. దారిలో వెళ్ళేటప్పుడు భార్య అడవిలో పోతూ ఉంటే, స్వామి ఇక్కడ దొంగలు ఉంటారంట కదా కొంచెం భయంగా ఉంది నాకు. అప్పుడు ఈయన మళ్ళీ అంటారు, ఏమే అన్నీ వదిలేసాము భయపడుతున్నావంటే విలువైంది ఏమన్నా నాకు తెలియకుండా నీ దగ్గర పెట్టుకున్నావా అంటే, స్వామి మీకు భోజనం పెట్టడానికి ఒక బంగారు పళ్ళెం పెట్టుకున్నాను. పిచ్చిదానా, 365 గదులుండే ఇల్లు వదిలేసాము, ఐశ్వర్యం వదిలేసాము, అన్నీ వదిలేసాము. అంతా వదిలిన తర్వాత నేను ఇప్పుడు బంగారు ప్లేట్లో తింటేనేనా అయ్యేది, నీ భయం పొంగొట్టమంటావా అని. పోగొట్టండి స్వామి ఆ పళ్ళెం ఇంటి చేయను. శక్తి కొద్దీ అడవిలోకి ఇసిరేసేసిన తర్వాత చెప్తాడనమాట, ఇంకా నీకు భయం ఉండదులే రాపోదు అంట. నేరుగా వెళ్ళి ఒక చిన్న పర్ణ కుటీరం రామాంజల వారి ఆశ్రమానికి దగ్గరగా వేసుకుని సేవలు చేసుకుంటూ భిక్షాటన మధుకరి అంత పెద్ద జమీందారు అనమాట, భిక్షాటన చేస్తూ రోజులు గడుపుతూ ఉంటాడు గురువుగారికి సేవ చేసుకుంటూ. ఒకరోజు పెద్ద వర్షం వస్తుందనమాట. పెద్ద వర్షం వస్తే ఈయన భిక్షకి వెళ్ళడానికి లేదు. భార్య ఈయన ఆకలి మధ్యాహ్నం అయిపోతూ ఉంది, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఈ లోపల ఏంటి అంటే రంగనాథుడి గుళ్ళో 9 గంటలు మోగుతూ ఉన్నాయి. అప్పుడు ఈ మనసులో అనుకుంటుంది, వర్షం వచ్చినా కరువు వచ్చినా తుఫాను వచ్చినా నీకేం ప్రాబ్లం లేదు స్వామి, నీకన్నీ బాగా జరుగుతాయి, కష్టాలంతా నీ భక్తులకే కదా, ఆయన చూడు ఎంత ఆకలికి అలమటిస్తున్నాడో అని మనసులో అనుకుంటుంది. అక్కడ రంగనాథ స్వామి ఏ అర్చకుడికి చెప్తాడు, ప్రసాదం అంతా తీసుకుని కురేషా ఇంటికి వెళ్ళాలా. వాళ్ళు బాజా భజంత్రులతోటి ప్రసాదం తీసుకుని కురేషా ఇంటికి వస్తే, కురేషా ఇదేంటిది నా ఇంటికి తీసుకొచ్చారు, స్వామి ఆదేశించారంట. ఆయన ఆకలిలో ఉన్నారు, పెద్ద ఏం ఆలోచించలేదు. సరే అని చెప్పి పెట్టేసిన తర్వాత కొంచెం ప్రసాదం తిన్న తర్వాత కొంచెం శక్తి వచ్చిన తర్వాత ఏమే పొరపాటున ఏమన్నా కోరుకున్నావంటే స్వామిని అని మళ్ళా భార్యని, ఏమండి నా కోసం ఏమి కోరుకోలేదు, మీరు ఆకలితో అలమటిస్తూ ఉంటే తట్టుకోలేకపోయి అప్పుడే 9 గంటలు మోగాయి, ఉరికి మనసులో అనుకున్నాను స్వామి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నీకేం ఆటంకం లేదు, నీకు అన్ని జరిగిపోతాయి, ప్రాబ్లం అంతా భక్తులకే కదా అని చెప్పి నేను ఊరికే అనుకున్నాను. అప్పుడు ఆయన అంటాడు, చూడు ఎంత కష్టాలున్నా ఆ భగవంతుని మనం సేవ చేయాలి, కానీ మనం ఏది కోరుకోకూడదు, నా చేతిలో చేయేసి ప్రతిజ్ఞ చేయి, ఈరోజటి నుంచి ఏది నేను కోరుకోను భగవంతుణ్ణి అని ప్రతిజ్ఞ చేయి అని చేతులు చేయించుకుని ఆయన ప్రతిజ్ఞ చేయించుకుంటాడు అనమాట. తర్వాత గురువు గారి కోసం కళ్ళు పీకేస్తారు ఆయనవి, అంటే రామాంజలి వారిని చంపేయాలని చెప్పి కుట్ర పన్నుతారు. ఈయన రామాంజలి వారి తరపున వెళ్తారనమాట రాజు దగ్గరికి. ఆ రాజు ఏంటి అంటే శివుడే గొప్పని అంగీకరించాలని చెప్పి అంటాడు అనమాట. అంటే ఈయన అది అంగీకరించకపోతే రామాంజలి వారిని చంపేస్తారని సైనికులు మాట్లాడుకుంటుంటే కురేశమిని, స్వామి మీ తరపున నేను వెళ్తాను, మీరు ఇక్కడి నుంచి పారిపోండి అంట. ఏమయ్యా నీ ప్రాణమైతే ఒకటి నా ప్రాణమైతే ఒకటే అంటే, అప్పుడు కురేష అంటాడు అనమాట, స్వామి నా ప్రాణం పోతే ప్రపంచానికి ఏం నష్టం లేదు, మీలాంటి మహానుభావుల ప్రాణం పోతే నాలాంటి అభాగ్యులకు వెలుగు ఉండదు, దయచేసి నన్ను మన్నించి మీరు వెళ్ళిపోండి, నేను వెళ్తాను మీ తరపున అంట. వాళ్ళు చివరికి తర్కంలో మహాపూర్ణ ఈయన ఇద్దరు కలిసి వెళ్తారనమాట. తర్కంలో ఏంటి అంటే ఓడిపోతాడు, శైవం ఓడిపోతుంది, రాజు ఆగ్రహించి వీళ్ళ కళ్ళు పీకేయండి అంటాడు. ఈయన ఎంత గ్రేట్ డివోటీ చూడండి. ఈయన ఏమంటారంటే ఆ కళ్ళు పీకడానికి కళ్ళు వస్తే ఏమంటారంటే దయచేసి మీరు పీకద్దు కళ్ళు అంటాడు. వాడేమనుకుంటాడంటే రాజాజ్ఞ మేము పీకాలా అంటాడు. మీరు ఎందుకు పీకద్దు అంటున్నానంటే మీరు పీకితే మీకు ఆ పాపం వస్తుంది, ఆ పాపం మీకు రాకుండా ఉండడానికి నేనే పీకేసుకుంటానని ఈ వేళ్ళు పెట్టి రెండు కళ్ళు పీకేసుకుంటాను, వెళ్ళిపెట్టి రెండు కళ్ళు పీకేసుకుంటాడు. తర్వాత రామాంజలి వారి దగ్గరికి వెళ్తే రామాంజలి వారు వరదరాజస్వామి కరుణామూర్తి మేల్కోట్లో కొన్ని రోజులు ఉంటాడనమాట కురేష రామాంజలి వారి దగ్గర. వరదరాజస్వామి చాలా కరుణామూర్తి, వెళ్ళి కీర్తన చేస్తే ఆయన ప్రసన్నమైపోతారు. నీకేం కావాలంటారు? కళ్ళు కోరుకో అంట. ఈయన వెళ్ళి కీర్తన చేస్తే వరదరాజస్వామి ప్రసన్నమైపోతారు. ప్రసన్నమైపోయి ఆయన నీకేం కావాలంటారు? నా రామాంజలి వారిని అంతం చేసేస్తే వైష్ణవత్వం అంతమైపోతుందని చెప్పి నా శిష్యుడు రాజుకు సలహా ఇచ్చాడు, రాజు దగ్గర మెప్పు పొందడానికి. ఆ శిష్యుడికి ఏం పాపం రాకుండా అనుగ్రహించండి నేను కోరుకుంటా. రెండో రోజు మళ్ళా కీర్తన చేస్తే మళ్ళా వరదరాజస్వామి ప్రసన్నమైపోతారు. ఇప్పుడు ఈరోజు ఏం కోరుకుంటా? ఆ రాజు ఆడికి ఆల్రెడీ అప్పటికే లెప్రసీ వచ్చేసి ఉంటుంది అనమాట, ఆ రాజుకి ఏం పాపం లేకుండా అతన్ని విముక్తిని గావించండి అంట. రామాంజలి వారికి తెలుస్తుంది అనమాట ఈయన కోసం కళ్ళు కోరుకోవట్లేదు అని. అప్పుడు రామాంజలి వారు స్ట్రాంగ్ గా ఒక లెటర్ పంపిస్తానమాట. ఏమని అంటే, నీ కళ్ళు కోరుకుంటే నీ స్వార్థానికి ఏదో కోరుకున్నాను అని చెప్పి నువ్వు ఫీల్ అవుతూ ఉన్నట్టున్నావు, ఒక సత్యం నీకు అర్థం కావట్లేదు. నువ్వు నాకు శరణాగతి పొందిన తర్వాత నీ శరీరం నీది కాదు నాది, నన్ను సేవ సక్రమంగా చేయడం కోసం నీ కళ్ళును కోరుకోమని కోరుకుంటున్నాను, కోరుకో అని చెప్పి స్ట్రాంగ్ ఒక లెటర్ రాస్తారనమాట. అప్పుడు కురేష తన్మయత్వంలో, ఇన్ని రోజులు గురువు గారు ఆయన నన్ను ఆయన వాడిగా భావిస్తూ ఉన్నాడని చెప్పి కళ్ళు కోరుకుంటాడు. అప్పుడు వరదరాజస్వామి కళ్ళు ఇచ్చేస్తారనమాట, కళ్ళు ఇచ్చేస్తారు. మీరు ఇదే ఇన్స్టెన్స్ చైతన్య చరితామృతంలో కూడా చూడొచ్చు అనమాట. చైతన్య చరితామృతంలో బెంగాల్లో ప్రయాణిస్తూ సనాతన గోస్వామికి ఏదో స్కిన్ డిసీజ్ వస్తుందనమాట. ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఆయన పూరికి వెళ్తారు, చీము గారుతూ ఉంది, దుర్గంధం కొడుతూ ఉంది. హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి ఆయన, నేను ఈ రకంగా జీవించలేకుండా ఉన్నాను, మహాప్రభుని దర్శించడానికి వచ్చాను. ఆయన ప్లాన్ ఏంటి అంటే మహాప్రభుని దర్శించిన తర్వాత మరుసటి రోజు రథయాత్ర రోజు రథం కింద పడిపోయి ప్రాణాలు వదిలేయాల, ఇది ప్లాన్ సనాతన గోస్వామి. సనాతన గోస్వామి ఇది ప్లాన్ అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు లేట్ గా వస్తారనమాట. వచ్చినప్పుడు ఈయన వెళ్ళి చైతన్య మహాప్రభు దూరం నుంచి ప్రణామం చేస్తారు. ప్రణామం చేసినప్పుడు చైతన్య మహాప్రభు ఆయన ఏమంటారంటే, దొంగ దొంగ నువ్వు అంటారు. ఏంటి స్వామి నన్ను అట్లంటున్నారు అంటారు. నువ్వు రేపు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు, శరీరాన్ని త్యాగం చేయాలనుకున్నావు, నువ్వు దొంగవి, ఈ శరీరం నీది కాదు, నా సేవ కోసం నేను ఎన్నుకున్నాను, నువ్వు దొంగవి అని చెప్పి, దొంగను వదలను నేను అని చెప్పి దగ్గర దగ్గరకు వస్తా ఉండ. ఈయనకు భయం వేస్తున్నాను, వెనక్కి స్వామి నేను అంటరాని వాడిని చీముని, లేదు ఇటువంటి దొంగను నేను వదలను, ఈ దొంగను పట్టుకుంటాను అని చెప్పి దగ్గరికి వచ్చేసి గట్టిగా ఆయన తిరస్కరిస్తా ఉంటే కూడా గట్టిగా ఆలింగనం చేసుకుంటాను. చీము నేత్రం అంత చిందుతుంది మహాప్రభు మీద. అయితే ఆయన మహాప్రభు యొక్క స్పర్శతోటి దేవతామూర్తిలాగా తయారవుతాడనమాట. హరిదాస్ ఠాకూర్ పక్కన నవ్వుతూ ఉంటారనమాట, రోగం ఇచ్చేది నీరవే స్వామి, తీసుకునేది నీరవే స్వామి, తీసుకునేది. అప్పుడు మహాప్రభు చెప్తారు, ఇదే జరగకపోతే శిష్యుని యొక్క శరీరం గురువుకి సరెండర్ అయింది అనేటువంటిది, సరెండర్ చేయాలా అనేటువంటిది ప్రపంచానికి ఎట్లా తెలుస్తుంది, అందుకని ఇలా జరిగింది హరిదాస్ ఠాకూర్కి మహాప్రభు చెప్తారు. సో ఈ రకంగా మనం ఏంటి అంటే మనసా వాచా కర్మణ శిల ప్రభుపాదుల వారు ఆయన యొక్క టీచింగ్స్కి, ఆయనకి మనం ఎప్పుడైతే సరెండర్ అయ్యి ఈ ఉద్యమాన్ని మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి, ఈ సంవత్సరం ఏంటి అంటే 50th anniversary, తర్వాత 75 years anniversaryకి మనం ఎంతమంది ఉంటామో ఉండమో తెలియదు, నో గ్యారంటీ. సో అటువంటప్పుడు ఈ 50th anniversary ఈ సంవత్సరం అంతా కూడా శిల ప్రభుపాదుల వారిని గ్లోరీని స్ప్రెడ్ చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు ఆ యొక్క స్పెషల్ బ్లెస్సింగ్స్ శిల ప్రభుపాదుల వారివి, భగవంతుడివి మనకు ఉంటాయన్నమాట. సో అందువల్ల భక్తులందరూ కూడా దీని మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్గా ఆయన యొక్క మెసేజ్ని ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ. మేము కూడా ఈ సౌత్ ఇండియన్ డివిజనల్ కౌన్సిల్ నుంచి, తర్వాత నేషనల్ కమిటీ నుంచి చాలా ప్లాన్స్ చేస్తూ ఉన్నాం, ప్రభుపాదుల వారి రథం ఒకటి తయారు చేసి మొత్తం సౌత్ ఇండియా అంతా కూడా రథం తిరిగేటట్టుగా. లాస్ట్ టైము మీకు ఎంతమంది గుర్తుందో లేదో, ఈ చైతన్య యాత్ర అని చెప్పి 4 వ్యసనాల మీద స్టేట్ అంతా తిరిగామన్న, 3 స్టేట్ తిరిగాం. సో అదే రకంగా 4-5 స్టేట్స్లో కూడా ప్రభుపాదుల వారి రథంతో ఈ సంవత్సరం తిరిగి మొత్తం ఆయన బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ, ఇంకా దాంతోపాటు కొన్ని డయారామా ఎగ్జిబిట్స్ ఇవన్నీ కూడా మొత్తం ప్లానింగ్ జరుగుతూ ఉందన్నమాట. సో ఈ ఇయర్ అంతా కూడా ప్రభుపాదుల వారి గ్లోరిఫికేషన్ కోసం మనం డెడికేట్ చేసి ఆ భగవంతుని యొక్క కృపకి పాత్రలు కావాలా అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యొక్క గురుతత్వం గురించి జస్ట్ డిస్కస్ చేస్తామని అనుకున్నాను. నా ప్రయత్నంలో ఏమన్నా కొంచెం ఫలితం ఉంది అనుకుంటే అందరం కలిసి ఏదన్నా ప్రభుపాదులని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీ డౌట్? డెఫినెట్గా గ్లోరిఫై చేయాలంటారా లేదా? వెరీ గుడ్. మీకెవరికైనా ఏదైనా రియలైజేషన్ ఉందా ప్రభుపాదుల వారి గురించి? ఎనీబడీ హ్యాస్ ఎనీ రియలైజేషన్?
హరే కృష్ణ. ప్రభుపాదుల వారు ఈ పుస్తక వితరణ కోసం జీవితాంతమంతా కూడా రాత్రి పగలు ఆ గ్రంథాలను రచించేది కానీ ముద్రించేది కానీ ఆ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమ పడేవారు. ప్రభుపాద జీవిత చరిత్రలో అప్పుడప్పుడు నాకు గుర్తు వచ్చేది ఏమంటే, ఒకటే, ఆయన అమెరికాలో పడుకున్నప్పుడు ఒకసారి ఆ ముద్రణ కేంద్రాన్ని ఆపేసిన తర్వాత ప్రభుపాద నిద్ర నుంచి మేల్కొని వచ్చి శిష్యులను అడగడం జరుగుతుంది అనేసి. అప్పుడు వాళ్ళు చెప్తారు, ప్రభుపాద మీరు నిద్రిస్తున్నారు కదా, అప్పుడు మీకు డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ యంత్రాన్ని ఆఫ్ చేశాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం చేత అప్పుడు ప్రభుపాద ఒక విషయం చెప్తారు అక్కడ, ఆ యంత్రం ఆపేస్తే నా గుండె ఆగిపోతుంది, నేను నిద్రించాలంటే ఆ యంత్రం పోతూ ఉండాలా, అప్పుడు నా గుండె కూడా కొట్టుకుంటుంది, లేదంటే నేను దూరం అయిపోతాను మీకు అని చెప్పి. ఇట్లా చాలా విషయాలు ప్రభుపాద జీవిత చరిత్ర చదివి వాటిలో తెలుసుకొని మనము భక్తులు ఎదిగే అవకాశం చాలా ఉంది. అట్లాంటి శుద్ధ భక్తుల చరిత్ర ప్రతిరోజు కూడా స్మరించి అదే సమయంలో మీరు అన్నట్టుగా ప్రభుపాదకు మనమేమిచ్చాము, ఇస్కానికి మనకి ఇస్కాన్ ఎంతో ఇచ్చింది, కానీ మనమేమి ఇవ్వడం లే ఇస్కాన్కి. వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి లాభదాయకం ఇస్కాను. ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగారు, ఏమయ్యా మీరు ఇంత పెద్ద మందిరం కట్టించారు కదా ఎందుకు, అరే ఇది ప్రజలకు మంచిది చేస్తుంది అందుకని కట్టించారు, ఎంత ఖర్చు అయింది అని అడిగారు. 50 కోట్లు అయింది అని చెప్పాను. చాలా మీరు చేసింది మంచిది కాదు, మరి ఏం చేయాల్సి ఉండే అంటే ఆయన అంటారు, ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు కదా, వాళ్ళకంతా భోజనాలు పెట్టడము అన్నిటికంటే శ్రేష్టమైంది అని చెప్పాడు. నేను అతనితో అన్నాను, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, అదేది ఒకటి వీర అయ్యేదో మరి సినిమా, చాలా కోట్లు 300 కోట్లు ఏమో ఖర్చు అయిందంట, బాహుబలి. సో నేను చెప్పాను, 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, నాలాంటి చెత్తనాయాలంతా ఎవరిని ఉదరింపు చేస్తుందా నీ సినిమా అని చెప్పేసి అతనితో మాట్లాడేసరికి అప్పుడు మౌనం వహించాడు. అట్లా ప్రజలకి చాలా విషయాలు తెలియవు. మనం ప్రచారం చేస్తే ప్రభుపాదకు సంబంధించింది కానీ పుస్తకాలకు సంబంధించి అప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి ప్రభుపాద అన్నట్టుగా కలిసికట్టుగా పనిచేస్తే ఈ ప్రచారం ఎంతో ఎప్పుడో ప్రపంచమంతా కూడా స్ప్రెడ్ అయ్యేది. ఆ కలిసికట్టుగా కోఆపరేషన్ లేని కారణంగా కొంత కొరత మనలోనే ఉంది. ఇది మనం గుర్తించి ముందుకు వెళ్ళాలి. హరే కృష్ణ.
వెరీ గుడ్. నేను మీకు ఒక చిన్న మెసేజ్ ఒకటి చెప్తాను రిగార్డింగ్, ఎవరైనా కానీ ఇటువంటి అన్నదానం చేయొచ్చు కదా, ఇంకోటి చేయొచ్చు కదా అంటే, ప్రభుపాదులు ఒకసారి ఆన్సర్ చేశారనమాట. ఒకసారి పూణేకి ప్రభుపాదులు వారు వస్తారనమాట, ఒక డోనర్ ఇంటికి వెళ్తారనమాట. వెళ్తే ఆ డోనరు ప్రభుపాదులు వారికి ప్రసాదం వడ్డిస్తూ, స్వామీజీ మీరు ఈ మందిరాలు కట్టించడం, పుస్తకాలు వితరణ చేయడం, అచ్చు వేయడం, వీటన్నిటి బదులు ఏదైనా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీ చేయొచ్చు కదా, హాస్పిటల్స్ కట్టించడం, లేకపోతే అన్నదానశాలలు చేయడం, ఇటువంటివి చేయొచ్చు కదా, ఈ ప్రవచనాలు చెప్పడం, ఇవన్నీ దేనికి అని. అప్పుడు ప్రభుపాదులు వారు ఆయనకి అర్థమయ్యేటట్టుగా ఒక ఉదాహరణ ఇస్తారనమాట. మీరు బాంబే వెళ్ళారు, అక్కడ టాటా ఇంట్లోనూ బిర్లా ఇంట్లోనూ 3 రోజులు విడిదికి ఉన్నారనమాట. ఆయన కుటుంబ సభ్యులందరినీ మీకు పరిచయం చేశారు, మిమ్మల్ని బాగా చూసుకున్నారు. ఒకరోజు మీరు తిరిగి వచ్చేసిన తర్వాత పూణేలో కారులో వెళ్తూ ఉంటే ఆ టాటా కుమారుడు తప్పతాగి పిచ్చోడ్లాగా ఫుట్పాత్ మీద పడిపోయి బట్టలు చింపేసుకుని ఉన్నాడు. మీరు అది గమనించి, అరే ఇతను అంత గొప్ప వ్యక్తి, కుమారుడు కదా అని చెప్పి మీ కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చారు. స్నానం చేయించేసి కొత్త బట్టలు ఇచ్చేసి భోజనం పెట్టించేసి పంపించేయచ్చు. అట్లా కాకుండా, ఏమయ్యా మీ తండ్రి అంత గొప్పడు, నువ్వు ఎందుకు ఇటు చేస్తున్నావు అని నచ్చజెప్పి తిరిగి ఆ వ్యక్తిని తీసుకొని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి అప్పగించడం ఉత్తమమ్మా. ఒక పూట భోజనం పెట్టేసి ఒక డ్రెస్ ఇచ్చేసి పంపించే, లేకపోతే ఏదైనా చికిత్స ఏదైనా చేయించేసి పంపించేయడం ఉత్తమమ్మా. ఆ తండ్రి దగ్గర అప్పగించడం ఉత్తమమ్మా, ఒక రోజు ఏదో సర్వీస్ చేసి పంపించేయడం ఉత్తమమ్మా అని చెప్పి ప్రభుపాదులు వారు అడుగుతారనమాట. అప్పుడు ఆయన అంటాడు, ఒకరోజు భోజనం పెట్టడం, ఒక బట్ట ఇవ్వడం, ఏదో చికిత్స అప్పటికప్పుడు చేయించడం అది ఉత్తమం కాదు. ఆ పిల్లవాడికి తండ్రి మీద విశ్వాసం కల్పించి తీసుకెళ్ళి ఆ తండ్రి దగ్గర అప్పగిస్తే లైఫ్ లాంగ్ అతను తండ్రి చూసుకుంటాడు. మేము అదే చేస్తున్నాము. నిజమైన తండ్రి కృష్ణుడు, ఆయన నుంచి మనం తప్పిపోయి ఉన్నాము. వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ తండ్రికి అప్పగించే ప్రయత్నమే ఇది మేం చేసేది అని చెప్పి శీల ప్రభుపాదులు వారు చెప్తారు. ఎవరన్నా కానీ మనల్ని అటువంటిది ఏదైనా ప్రశ్నించినప్పుడు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అతను ఆ పారిశ్రామికవేత్త, హి వాజ్ స్టన్డ్, ఎస్ స్వామీజీ యు ఆర్ రైట్, ఐఎమ్ విత్ యూ. తర్వాత ప్రభుపాదులు వారు ఇంకోటి కూడా చెప్పారనమాట, ఆయన ఈ బుక్స్ కోర్స్ అన్నటువంటివి వినేటప్పుడు కూడా, సో ఆయన ఏం చెప్పారంటే, ఎప్పుడెప్పుడు నేను మంచి బుక్స్ కోర్స్ వింటానో అప్పుడప్పుడు నాలో యవ్వనత్వం ఉప్పొంగుతుంది, ఐ బికమ్ యంగ్. సో ప్రభుపాదులు వారు చెప్పారనమాట. సో మనం ఆ బుక్స్ కోర్స్ ఆయనకి పెంచితే ఆయనలో ఆ యొక్క యవ్వనత్వం వేరవుతుంది, నేను యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఫీల్ అయిపోతాను ఆ బుక్స్ కోర్స్ వినడం వల్ల అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు అని చెప్పడం జరిగిందనమాట. ఎనీబడి ఎల్స్? ఇంకొకటి కూడా ప్రభు అన్న పాయింట్ కూడా ఒకటి వండర్ఫుల్ పాయింట్, అది అండర్స్టాండింగ్ అనేది అమాంగ్ ద డివోటీస్, అది చాలా ఇంపార్టెంట్. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు, ఒక్క కట్టెని ఇంచేయడం చాలా సులభం అన్నమాట, 10 కట్టెలు 100 కట్టెలు విరవడం కష్టం. అదే రకంగా డివోటీస్ ఫస్ట్ రిలేషన్షిప్ ఏంటి అంటే, వైకుంఠానికి మనం వెళ్ళాలా అంటే మెయిన్ రిలేషన్షిప్, అక్కడ ఎవరికి ఏం రిలేషన్షిప్ ప్రాబ్లం ఉండదనమాట. ఆ ఉండకుండా ఉండేటువంటి చైతన్యాన్ని ఇక్కడ పెంపొందించుకున్నప్పుడు అక్కడికి మనం ప్రమోట్ అవుతాం. సో ఇక్కడ మనం ఏంటి అంటే డివోటీస్ చాలాసార్లు అర్థం కాదనమాట. మామూలుగా డివోటీస్ కాంగ్రిగేషన్లకు వస్తుంటారు పోతుంటారు, ఆయన కనిపించినప్పుడు హరే కృష్ణ అనుకుంటారు వెళ్ళిపోతూ ఉంటారు. అంతవరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైనా ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు అసలు ప్రాబ్లం వస్తుంది. నువ్వు ఆయనతో వాళ్ళు కాదు బాబు, నేను ఆయనతో చెందాను, ఇండివిజువల్ కావాలంటే చేస్తాను. సో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఒక పుస్తకం రాశారు వైష్ణవ కే అని చెప్పి, దాన్ని పూజ్య శ్రీ జయప్రతాప స్వామి మహారాజ్ ఆయన ట్రాన్స్లేట్ చేసి పర్పోర్ట్స్ చేశారనమాట. దాంట్లో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఏమంటారంటే, ఎటువంటి వైష్ణవుడి వయా నువ్వు, ఒకవేళ ఎదుటైన ఒకటి చెప్తే ఒక మెట్టు నువ్వు దిగు ఏమవుతుంది, ఒక మెట్టు నువ్వు దిగడం వల్ల ఆధ్యాత్మికంగా 10 మెట్లు నువ్వు ఎక్కుతావు, ఇది అర్థం చేసుకో, నువ్వు అపజయం అని చెప్పి అనుకోవద్దు. వైష్ణవుడి ముందు ఒక మెట్టు దిగడం వల్ల నువ్వు 10 మెట్లు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు, అది అర్థం చేసుకో, అది అర్థం చేసుకో. సో అందువల్ల కోఆపరేషన్ అమంగ్ డివోటీస్. ప్రభుపాదులు వారు కూడా ఏమన్నారంటే, మీరు ఒకరికొకరు ఎట్లా కోఆపరేట్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి నా మీద మీ ప్రేమ ఎంత ఉంది అనేది వ్యక్తపరిచిన వాళ్ళు అవుతారు అని ప్రభుపాదులు వారు చెప్పారు. మీ కోఆపరేషన్ని బట్టి నా మీద మీకు ఎంత ప్రేమ ఉంది అనేది మీరు వ్యక్తపరిచిన వాళ్ళు అవుతారు. అయితే ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, మనం వచ్చింది స్పిరిచువల్ లైఫ్ కోసం. ఎప్పుడైతే సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అనేది వస్తుందో అప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. వైకుంఠంలో ప్రాబ్లం ఎందుకు ఉండదు అంటే, ఏకేహ కురునందన, అందరి గమ్యం ఏంటి అంటే టు ప్లీజ్ కృష్ణ. ఇక్కడ ప్రాబ్లం ఏమి వస్తుంది అంటే, ఎవరిని వాడు ప్లీజ్ చేసుకోవాలనుకుంటాడు, అందుకని చెప్పి క్లాషెస్, యాక్సిడెంట్లు, అటాక్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఫోకస్డ్గా కృష్ణుడిని ప్లీజ్ చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క డివోటీ యొక్క అండర్స్టాండింగ్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే సెల్ఫిష్నెస్, ఆ భక్తుడు చేసేస్తే ఆయనకి పేరు వస్తుందేమో, నాకెందుకు రాకూడదు, నాకు రావాలా, లేకపోతే ఇంకోటి ఇంకోటి, ఇవన్నీ వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది. లేదు, ఆయన చేసిన మనం చేసిన కృష్ణుడిని ప్లీజ్ చేయడానికే కదా చేస్తున్నాం అనేటువంటి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు దర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రాబ్లం, దర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రాబ్లం. సో డేస్ గడిచే కొంది ఏంటి అంటే, భక్తుల్లో ఈ రకమైనటువంటి మెచ్యూరిటీ తర్వాత ఏ రకమైనటువంటి కాన్షియస్ డెవలప్ చేసుకుంటే మన గోల్ని రీచ్ కాగలం. ఇటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ మనం పెట్టుకొని ఆధ్యాత్మిక జగత్తులకు పోతే అక్కడ ఏం చేస్తాం, వైకుంఠాన్ని కూడా భౌతిక జగత్తుకు మార్చేస్తాం. అందుకని ప్రవేశం నో ఎంట్రీ. వైకుంఠాన్ని కూడా భౌతికంగా అక్కడ పోయి కృష్ణుడితో అంటాం, కృష్ణ ఎప్పుడు కృష్ణుడుగా నువ్వే ఎందుకు ఉండేది, 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టుకుంటే పోదా అన్నా. మాకు అక్కడ కింద అంతే, 5 సంవత్సరాలు తర్వాత మేము మంది ఇచ్చేసి ఏమైనా ఓట్లు వేయించుకుంటాం, డబ్బులు ఇచ్చేసి ఓట్లు వేయించుకుంటాం, ఏదో అటువంటి సిస్టమ్ పెట్టుకుందాం కృష్ణ అని చెప్పి ఇక్కడ పోయి మన ఇఫ్ యూ డోంట్ డెవలప్ ప్యూరిటీ దాన్ని ఈ కాన్షియస్ అక్కడికి వెళ్తే అక్కడ అట్మాస్ఫియర్ని జడిపేస్తాం మనం, అక్కడ అట్మాస్ఫియర్. సో ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట. మనం రోజులు హౌ మెనీ ఇయర్స్ లెక్క పెట్టుకోవడం కాదనమాట. ఒకసారి ఐ వాజ్ సో థ్రిల్డ్ అనమాట. ఒకసారి ఒక జస్ట్ 1 ఇయర్ భక్తుడు నాతో వచ్చాడనమాట. అతను డాక్టర్ చదివి వచ్చాడనమాట, డెంటల్ డాక్టరు. అతను నాకు సర్వీస్ చేస్తూ ఉంటే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వ్యక్తి అడిగాడనమాట, మీరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. నేను డాక్టర్ MBBS చదివాను, డెంటల్ డాక్టర్ని అది ఇదన్నా. మీరు డాక్టర్ చదివి ఇంత హంబుల్గా ఈ సర్వీస్ చేస్తా ఉన్నారు, ఎంత సీనియారిటీ ఉంది దీంట్లో అన్నాడు. అంటే అతను ఇమీడియట్గా, సీనియారిటీ దేముందిలేండి, సిన్సియారిటీ ఇంపార్టెంట్ అన్నాడు. సీనియారిటీ దేముందిలేండి, సిన్సియారిటీ ఇంపార్టెంట్ అన్నాడు. అతను ఇంకా ప్లీజ్ అయిపోయాడు ఆ మాటకి, ఇంకా ప్లీజ్ అయిపోయాడు. సో దట్ ఈస్ ద రైట్ థింగ్, కరెక్ట్ ఇదనమాట. మనం ఇయర్స్ లెక్క పెట్టుకోవడం కాదనమాట, ఎంత సిన్సియర్గా మనం ఈ మార్గంలో ఉన్నాము అది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాదికి, రాధా గోవింద దేవ ససఖి బృందకి, హరినామ సంకీర్తనకి, శీల ప్రభుపాద్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి నితాయ్ ఘోర్ ప్రేమనందే. హరే హరే బాబు.